ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. ప్రతి వారంలాగే ఈ వారం కూడా చేను కబుర్లు అనే కార్యక్రమంలో ఒక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మీకు యాసంగి వేరుశనగ సాగులో అవలంబించే యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి వ్యవసాయ కళాశాల పాలెం 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకు వచ్చాం. కంచెరపాలెం అనే గ్రామంలో జ్యోతి, సాంబయ్య మరియు మండల వ్యవసాయ అధికారి యాసంగి వేరుశనగ సాగు యాజమాన్య పద్ధతుల గురించి సంభాషిస్తున్నారు.
ఏంటి సాంబయ్య, హుషారుగా బయలుదేరావు, ఎక్కడికి?
ఏం లేదు జ్యోతమ్మా, మన మండల వ్యవసాయాధికారిని కలదామని అంతే.
అవునా, విషయమేంటో నేను కూడా తెలుసుకోవచ్చా సాంబయ్య?
ఏ నీ దగ్గర దాచేదింతమ్మా జ్యోతి.
మరి అయితే చెప్పు సాంబయ్య.
ఏం లేదు జ్యోతి, యాసంగి కాలం కదా, ఈసారి యాసంగిలో వేరుశనగకాయ పండిద్దామని అనుకుంటున్నా.
అవును, పోయిన ఏడు మన పక్కూరు ఆవుల చంద్రయ్య కూడా యాసంగి వేరుశనగకాయ వేశాడు, మస్తు లాభాలు వచ్చాయట.
అవును జ్యోతి, నేను కూడా విన్నాను.
సరే మరి నేను కూడా వస్తా, పోయి అడుగుదాం. పద సాంబయ్య.
సరే పద అడుగుదాం. నమస్తే సారు, నా పేరు సాంబయ్య, ఈమె పేరు జ్యోతి.
నమస్తే సార్.
నమస్తే. నమస్తే.
మేము కంచెరపాలెం గ్రామం నుంచి వచ్చాం సారు.
సరే చెప్పండమ్మా, ఏం కావాలి?
ఏం లేదు సారు, యాసంగి కాలం వస్తుంది కదా, మేము వేరుశనగకాయ పండిద్దాం అనుకుంటున్నాం, కాబట్టి దాని గురించి ఏమైనా మంచి సలహాలు ఇస్తారేమో అని మీ దగ్గరకు వచ్చాం సారు.
అవునా, మంచి ఆలోచన, నేను మీకు తప్పకుండా చెప్తాను.
సరే సారు చెప్పండి.
మొదటగా నేలను బాగా మెత్తటి దుక్కి వచ్చే వరకు 3 దుక్కీలు దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు పొలంలో అంతటా కలిసిపోయేలా చల్లుకొని దున్నుకోవాలి.
ఆఖరి దుక్కి అయిపోయాక విత్తనాలు వేసుకోవచ్చా సారు?
అలా కాదు సాంబయ్య, ఆఖరి దుక్కి అయిపోయాక పొలం అంతటా ఒక తడి ఇవ్వాలి. ఇలా నీటి తడి ఇచ్చిన 2 నుంచి 3 రోజులకు విత్తనాలు వేసుకోవాలి.
ఈ యాసంగిలో ఏ రకం విత్తనాలు వేసుకుంటే మంచిదంటారు సారు? మంచి లాభాలు రావాలంటే ఏ రకాలు వేసుకోవాలి?
ఆ చెప్తానమ్మా, ధరణి, నారాయణి, కదిరి 5, కదిరి 6, గ్రీష్మ, TAG 24 వంటి రకాలు యాసంగి వేరుశనగ సాగుకి చాలా అనువైన రకాలు. అలాగే కదిరి 7, కదిరి 8 వంటి లావుగింజ రకాలు కూడా మంచి దిగుబడిని ఇస్తాయి.
అవునా, మరి ఎకరానికి ఎంత విత్తనం వేసుకుంటే బాగుంటుంది సారు?
ఆ ఎకరానికి 70 నుంచి 75 కిలోల విత్తనం సరిపోతుంది సాంబయ్య.
అయితే ఈ విత్తనాలకు ఏవైనా మందులు కలపాలా లేదా నేరుగా పొలంలో చల్లుకోవచ్చా సారు?
విత్తనాలకు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి.
సార్ విత్తన శుద్ధి ఏ మందులతో చేయాలి సారు?
ఆ సాంబయ్య, విత్తన శుద్ధిని టెబుకొనజోల్ 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2 గ్రాములు పొడి మందు కలిపి పట్టించాలి. మరియు కాండం కుళ్ళు వైరస్ ఆశించే ప్రాంతంలో ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 2 నుంచి 3 మిల్లీలీటర్ల చొప్పున కిలో విత్తనానికి కలిపి పట్టించాలి. అయితే ఒకటి బాగా గుర్తుంచుకోండి, విత్తన శుద్ధిలో మొదటగా కీటకనాశనులతో విత్తన శుద్ధి చేయాలి, చివరగా ట్రైకోడెర్మాతో చేయాలి. ఇలా నిర్దిష్ట రీతిలోనే విత్తన శుద్ధి చేసుకోవాలి.
అవునా సారు, అయితే ఇప్పుడు మీరు చెప్పిన మందులలో వేటితో మొదటగా విత్తన శుద్ధి చేస్తే బాగుంటుంది సారు?
సరే చెప్తాను, మొదటగా ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి, తరువాత వరుసగా మ్యాంకోజెబ్ తో, చివరగా ట్రైకోడెర్మా విరిధితో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
అమ్మయ్య, విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో ఇప్పుడు బాగా అర్థమైంది సారు.
అవును సారు, బాగా అర్థమైంది. మరి విత్తనాలను విత్తుకునేటప్పుడు ఎంత దూరంలో విత్తుకోవాలి సారు?
ఆ చెప్తాను వినండి. వేరుశనగ ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి, అవి గుత్తి రకాలు, తీగ రకాలు. గుత్తి రకం వేరుశనగకు వరుసల మధ్య 22.5 సెంటీమీటర్లు మరియు వరుసలలోని మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. అలాగే తీగ రకాలు అయితే వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం, అలాగే వరుసలలోని మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి.
సారు, మరి విత్తనాన్ని ఎంత లోతులో విత్తుకుంటే బాగుంటుంది సారు?
విత్తనాలు విత్తుకునేటప్పుడు 5 సెంటీమీటర్ల లోతు కంటే ఎక్కువ లోతులో విత్తుకోవద్దు. ఎందుకంటే విత్తనాన్ని ఎక్కువ లోతులో విత్తుకుంటే మొలక శాతం తగ్గుతుంది. విత్తే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి.
సరే సారు, మీరు చెప్పినట్లే చేస్తాం. మరి యూరియా లాంటి ఎరువులు ఏవి వాడితే పంటకు మంచిదంటారు?
చెప్తాను వినండి. 1 ఎకరానికి 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 18 కిలోల యూరియా మరియు 33 కిలోల పొటాషియంలను వేసుకోవాలి. అలాగే పంట విత్తిన 25 నుంచి 30 రోజుల తరువాత, అంటే మొదటి పూత దశలో 10 నుంచి 15 కిలోల యూరియాను 5 దఫాలుగా చల్లుకోవాలి. అలాగే ఎకరానికి 200 కిలోల జిప్సం అనే ఎరువును పంట సాల్ల వెంట వేసుకుంటే వేరుశనగ గింజ పరిమాణం మరియు నాణ్యత పెరుగుతుంది.
సరే సారు, అలాగే చేస్తాం. కానీ పంటలో వచ్చే కలుపు మొక్కల గురించి చెప్పండి సారు.
కలుపు నివారణ కోసం మొదటగా పంట విత్తుకున్న 48 గంటల తరువాత, అంటే విత్తనం మొలవక ముందే ఎకరానికి 1 లీటర్ అల్లాక్లోర్ లేదా పిండిమెథాలిన్ లేదా బుటాక్లోర్ అనే కలుపు మందును పొలం అంతా పిచికారి చేసుకోవాలి. అలాగే ఒకవేళ పొలంలో మొలకలు వచ్చాక కలుపు మందు పెరిగినట్లయితే ఇమాజితపేర్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసుకోవాలి.
అలాగే సార్, మరి పొలానికి నీళ్లు ఎప్పుడెప్పుడు పెట్టుకోవడం మంచిదంటారు?
మొదటగా విత్తనాలు విత్తడానికి 2 రోజుల ముందు నీటి తడి ఇవ్వాలి. విత్తనాలు విత్తిన తర్వాత 20 నుంచి 25 రోజులకు మళ్లీ 1 నీటి తడి ఇవ్వాలి. పైరులో ఊడలు దిగే దశ నుంచి కాయలు ఊరే వరకు సున్నితమైనది కనుక నీటిని సక్రమంగా తగు మోతాదులో కట్టాలి. నీటిని తుంపర్ల ద్వారా ఇస్తే ఆదా చేసుకోవచ్చు. అలాగే పంట కోతకు 15 రోజుల ముందు చివరి నీటి తడి ఇవ్వాలి.
అలాగే సారు, మరి యాసంగి వేరుశెనగలో ఏవైనా అంతర పంటలు వేసుకోవచ్చా సారు?
హా, వేసుకోవచ్చు సాంబయ్య. ప్రతి 7 వరుసల వేరుశెనగ పంటకి 2 వరుసల జొన్న లేదా సజ్జ పంటలను వేసుకోవచ్చు. అలాగే వరి పంటతో పంట మార్పిడి చేసుకుంటే వేరుశెనగకు నులిపురుగుల బెడద తగ్గుతుంది.
అవునా సార్? కానీ ఈ వేరుశెనగ పంటను ఏ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి?
హా, వస్తాయమ్మా. ఈ పంటలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా పంటను నష్టపరుస్తాయి. అలాగే కాయతొలుచు పురుగులు కూడా చాలా వరకు వస్తాయి.
సారు, మరి వీటిని ఎలా గుర్తించాలి?
మంచి ప్రశ్న అడిగావమ్మా జ్యోతి. ముందుగా రసం పీల్చే పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి ఆకులోని రసాన్ని పీల్చుకోవడం వలన ఆకులు ముడతలుగా మారుతాయి.
సారు, కాయతొలుచు పురుగులను గుర్తించడం ఎలా సారు?
ఆ కాయతొలుచు పురుగులలో పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులు పంటను ఆశించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. ఈ కాయతొలుచు పురుగులు ఆకులపై మరియు పూలు కాయలపై రంధ్రాలను చేస్తాయి.
అట్లనా సారు, మరి వీటిని ఎలా నివారించుకోవాలి?
ముందుగా రసం పీల్చే పురుగుల నివారణకు థయోమిథాక్సమ్ 100 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం వలన వీటిని నివారించుకోవచ్చు.
మరి సారు, కాయతొలుచు పురుగుల నివారణకు ఎలా సారు?
కాయతొలుచు పురుగుల నివారణకు గాను ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. అలాగే ఎరపంటగా ఆముదంను పొగాకు లద్దె పురుగుకు గాను మరియు బంతి మొక్కలను శనగపచ్చ పురుగులకు గాను వేసుకోవాలి.
ఈ లింగాకర్షక బుట్టలు అంటే ఏంటివి సారు? దీని వలన మనకు లాభం ఏంది?
ఆ మంచి ప్రశ్న అడిగావు సాంబయ్య. ఈ లింగాకర్షక బుట్టలు అమర్చడం వలన మగపురుగులు వాటి ఆకర్షణకు లోనవుతాయి. దీని వలన ఆడపురుగుల సంతతి లేక చనిపోతాయి.
సారు, మరి పురుగుల ఉధృతి పంటలో ఎక్కువైతే ఏం చేయాలి?
పొగాకు లద్దె పురుగుకు గాను నోవాల్యూరాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్యూబెండమైడ్ 40 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగుకు గాను ఫినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
సరే సారు, మరి తెగుల సంగతి ఏంటి సారు? వాటి గురించి కూడా జర చెప్పండి.
ఈ వేరుశెనగ పంటను తిక్క ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. పైరు 30 రోజుల దశలోపు ఆశించే ఆకుమచ్చ తెగులులో మచ్చలు ఆకుల పైభాగాన ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఈ మచ్చలు తర్వాత ఆకుల కాడ మీద, కాండం, ఊడల మీద కూడా కనిపిస్తాయి.
మరి సారు, దీని నివారణకు ఏ మందులు ఉపయోగించాలి?
తిక్క ఆకుమచ్చ తెగులు నివారణకు గాను టెబ్యుక్ ఫ్లూకోనజోల్ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
సరే సారు, కానీ ఈ పంటను ఏ దశలో కోసుకోవాలి? అలాగే పంట ఎప్పుడు చేతికొస్తుంది సారు మనకు?
మంచి ప్రశ్న అడిగావు సాంబయ్య. మొత్తం పొలంలో 70-80% పంట పసుపు రంగుకు వచ్చినప్పుడు కోత చేపట్టాలి. అలాగే గింజ డొల్ల లోపల నలుపు రంగులోకి మారినప్పుడు పంట పక్వానికి వచ్చినట్టు గుర్తించి కోత కోసుకోవాలి.
చివరగా ఒక ప్రశ్న సారు, ఈ యాసంగి వేరుశెనగలు దిగుబడి ఎంత వస్తుందంటారు?
ఇక దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి 25-30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
నిజంగా యాసంగి వేరుశెనగ సాగు మంచి లాభదాయకంగా ఉంది కదా సాంబయ్య?
అవును జ్యోతి, నిజంగా మంచి గిట్టుబాటుగా ఉంటుంది.
మీ సందేహాలన్నీ తీరినట్టేనా? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
మొత్తం సందేహాలు తీరినట్టే సారు, చాలా బాగా చెప్పారు.
సరే, మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే అడగండి. మీకు నేను మరియు మా ఆఫీసర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం.
తప్పకుండా అడుగుతాం సారు.
సరే సారు, మేము వెళ్ళొస్తాము.
సరేనమ్మా, మంచిది. విన్నారు కదా రైతన్నలారా, యాసంగి వేరుశెనగలో పాటించవలసిన సలహాలు సూచనలు. మీరు కూడా ఇలాంటి మెలకువలు పాటించి వేరుశెనగ సాగులో మంచి దిగుబడులు సాధించండి. ఇది ఈ వారం చేను కబుర్లు. మళ్లీ వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో బాలికల విద్య గురించి తెలుసుకుందాం. 10 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఆడపిల్లల చదువు విషయంలో ఎలాంటి మార్పు రాలేదు. లక్షల మంది బాలికలు ఇప్పటికీ పాఠశాల మొహం చూడలేకపోతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెప్తున్నాయి. 60 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నా వాళ్ళక్కడ ఏమీ నేర్చుకోవట్లేదని, అనేక దేశాల్లో విద్యా ప్రమాణాలు మరీ తీసికట్టుగా మారాయని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేస్తోంది. ఒక పక్క అభివృద్ధి చెందిన దేశాల్లో ఆడపిల్లలు చదువులో దూసుకెళ్తున్నారు, మరోపక్క పేద దేశాల్లో బాలికలు పాఠశాల మెట్లెక్కడమే అదృష్టంగా భావిస్తున్నారు. అమ్మాయిల చదువుకి ఏమాత్రం అనుకూలంగా లేని దేశంగా సౌత్ సూడాన్ నిలిచింది. జాబితాలో ఉన్న దేశాల్లో ఎక్కువ శాతం పేదరికం, పౌష్టికాహార లోపం, అనారోగ్య పరిస్థితులు, అంతర్గత యుద్ధాల లాంటి సమస్యలతో సతమతమవుతున్నవే. ఈ పరిణామాలన్నీ కలిసి ఆ దేశాల్లో ఆడపిల్లలను చదువుకు పూర్తిగా దూరం చేస్తున్నాయి. అక్కడ బాలికలను పాఠశాలల కంటే పనులకు పంపించడానికి తల్లిదండ్రులు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంకొందరైతే చిన్న వయసులోనే వారికి పెళ్లిళ్లు చేసి చదువుకోవాలన్న వాళ్ల కోరికపై నీళ్లు చల్లుతున్నారు. ప్రాథమిక విద్య, హైస్కూల్, కాలేజీల చదువు పూర్తి చేసిన అమ్మాయిలు, ఆడపిల్లల అక్షరాస్యత శాతం, టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి, విద్యారంగంలో పెట్టుబడులు లాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని వన్ క్యాంపెయిన్ సంస్థ ఆడపిల్లల చదువుకు అనుకూలంగా లేని దేశాల జాబితాను సిద్ధం చేసింది. సిరియా లాంటి కొన్ని దేశాలకు ఆ జాబితాలో చేరే అవకాశం ఉన్నా సరిపడా గణాంకాలు లేని కారణంగా వాటిని చేర్చలేదు. అందరికీ విద్య అందించాలనేది భారతదేశ ప్రభుత్వ దృఢ సంకల్పం. అయితే మొత్తం ఆసియాలోకే అతి తక్కువ మహిళా అక్షరాస్యత భారతదేశంలోనే ఉంది. 1991లో 33 కోట్లలో 7 ఏళ్ల వయసు పైబడిన మహిళా జనాభాలో దాదాపు 40% కన్నా తక్కువ మంది అక్షరాస్యులు ఉంటే, నేటికి ఇండియాలో కనీసం 20 కోట్ల స్త్రీలు నిరక్షరాస్యులన్నమాట. ఈ అతి తక్కువ అక్షరాస్యత స్థాయి కేవలం మహిళల జీవనం పైనే కాదు, వారి కుటుంబ జీవనం పైన కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఆ ప్రభావం దేశ ఆర్థికాభివృద్ధి మీద పడుతుంది. అనేక అధ్యయనాలను బట్టి తెలిసింది ఏంటంటే, నిరక్షరాస్యులైన మహిళలలోనే ప్రసవ సమయాల్లో చనిపోయే అవకాశాలు ఎక్కువగా, పోషకాహారం తక్కువగా ఉండటం జరుగుతుంది. పైగా వారికి తక్కువ సంపాదన అవకాశాలు, ఇంట్లో తక్కువ స్వాతంత్రం ఉండటం జరుగుతుంది. దీనివల్ల ఆ మహిళల ఆరోగ్యం పైనే కాక వారి పిల్లల ఆరోగ్యం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకి, ఇటీవల భారతదేశంలో జరిపిన ఒక సర్వేలో పసికందులు మరణించే రేటు తల్లి అక్షరాస్యత స్థాయికి సంబంధించి ఉందని తేలింది. అదనంగా చెప్పొచ్చే మరో విషయం ఏమిటంటే, ఆడపిల్లల అక్షరాస్యత దేశ అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. బాలికలకు మరియు స్త్రీలకు సంపూర్ణ విద్యను కల్పించడం అనేది భారత ప్రభుత్వ కార్యాచరణ విధానాల రూపకల్పనలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కొత్త శాస్త్రాభివృద్ధిలో పిల్లలందరికీ, ముఖ్యంగా బాలికలకు ప్రాథమిక విద్యను అందించాలనే లక్ష్యం భారత ప్రభుత్వం ఇంతవరకు చేపట్టిన విద్యాపరమైన సంస్కరణలు సమకూర్చి, వాటికి మరిన్ని వనరులను మరియు దృఢమైన కార్య విధానాలను ఏర్పరిచి విద్యావంతమైన నవభారత నిర్మాణం కోసం కృషి చేస్తుంది. 7 దశాబ్దాల స్వాతంత్ర దేశంలో అందరికీ విద్య ఇంకా నినాదంగా మిగిలిపోయింది. దళిత, వెనుకబడిన, పక్కకు నెట్ట వేయబడిన కులాల పిల్లలు, ముఖ్యంగా బాలికలు, ఇప్పటికీ లక్షల్లో బడిముఖం చూడలేకపోతున్నారు. దేశంలో 6 కోట్ల మంది బడిముఖం చూడలేదు. అనేక ప్రణాళికలు, కమిషన్లు, చట్టాలు వచ్చినా కుల, మత, వర్గ వివక్ష ఉన్న చోట లింగ వివక్షత మరింత ఎక్కువగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యత 74.4% ఉంటే దానిలో 82.14% బాలురు, 65.46% బాలికలు. ఈ శాతాలు గ్రామీణ మారుమూల గిరిజన ప్రాంతాలలో మరింత తక్కువగా 30-35% ఉంటున్నాయి. విద్యా హక్కు చట్టం వచ్చి 7 ఏళ్లు గడుస్తున్నా అమలులో మాత్రం వేగం లేదు. పేద కుటుంబాల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం, తల్లిదండ్రుల వలసలు, ఇంటి పని కారణంగా బాలికలు బడికి రావడం మానుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్న కారణంగా అవి పిల్లలను ఆకర్షించడం లేదు. అయినా ఆడపిల్లలకు అవి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రులకు ఆసక్తి ఉన్నా భరించలేని ఫీజులు, కొడుకులు పున్నామ నరకం నుండి తప్పిస్తున్నారంటూ పెట్టుకున్న మూఢనమ్మకాలు, ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు, మగపిల్లలు తమను ఆదుకుంటారన్న ఆశతో కొడుకులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొడుకులు మాత్రమే తమ సంపద అని, వారిని పెంచి పోషించుకోవాలని, కూతుళ్లు ఇతరుల సంపద కాబట్టి వారిపై పెట్టుబడి పెట్టడం అనవసరమైన ఖర్చు అని వివక్షతాపూరిత ధోరణి కూడా ఆడపిల్లల ఎదుగుదలకు, చదువులకు ఆటంకంగా పరిణమిస్తుంది. బాలికల విద్యా ప్రమాణాల స్థాయి పెరుగుతున్న కొద్దీ ఆయా సమాజాల్లో మహిళల హోదా గణనీయంగా మెరుగుపడుతుందని యునెస్కో పేర్కొంది. భారతదేశంలో ఆడపిల్లల చదువు కోసం పథకాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. విద్యాపరంగా వెనుకబడిన మండలాలలో బాలికల విద్యాభివృద్ధి కొరకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 395 విద్యాలయాలు పనిచేస్తున్నాయి. సప్లిమెంటరీ బడ్జెట్ 2011లో మరో 348 విద్యాలయాల ఏర్పాటుకు అనుమతించారు. క్లిష్ట ప్రాంతాలలో ప్రముఖంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ వర్గాల బాలికల కొరకు ప్రాథమికోన్నత స్థాయిలో వసతి పాఠశాలకు 2004 భారత ప్రభుత్వంచే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ప్రారంభించబడినవి. సర్వశిక్ష అభియాన్ ఎలిమెంటరీ స్థాయిలో బాలికల విద్య కొరకు జాతీయ కార్యక్రమం మహిళా సమాఖ్య 1-2 సంవత్సరాలు సామరస్యంతో ఉంటూ ప్రత్యేకంగా నడిచింది. కానీ 2007 ఏప్రిల్ 1వ తేదీకి సర్వశిక్ష అభియాన్ ఒక ప్రత్యేక విభాగంలో కలిసిపోయింది. పరిధి, పథక విస్తృతం. 2001 జనాభా లెక్కల ప్రకారం విద్యా స్థాయిలో వెనుకబడిన బ్లాకులను గుర్తించారు. గ్రామీణ మహిళ అక్షరాస్యత జాతీయ సగటుతో పోలిస్తే బాల బాలికల అక్షరాస్యత శాతంలో వ్యత్యాసం అధికంగా ఉండడం బ్లాకులను ఎంచుకున్నారు. ఈ బ్లాకులలో గిరిజన జనాభా సాంద్రత అధికంగా ఉండి మహిళా అక్షరాస్యత తక్కువగాను లేదా బడి బయట గల ఆడపిల్లల సంఖ్య ఎక్కువగాను ఉన్న చోట్లలో షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన కులాలు, అల్పవర్గాల జనాభా సాంద్రత ఎక్కువగా ఉండి మహిళల అక్షరాస్యత తక్కువగాను లేదా అధిక సంఖ్యలో బడి బయట బాలికలు ఉన్న చోట్ల ఈ పాఠశాలలను ఏర్పాటు చేయవచ్చును. అధిక సంఖ్యలో ఉండి చిన్నవిగా చెల్లా చెదురుగా గల ఆవాస ప్రాంతాలలో ఈ కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేయడానికి అర్హత ఉండదు. ఎస్పీఈజీఈఎల్, ఎస్ఎస్సి పథకాలకు ఏ నిబంధనలు వర్తించాయో అవే నిబంధనలు విద్యలో వెనుకబడిన బ్లాకులకు కూడా వర్తిస్తాయి. దీని యొక్క ముఖ్య లక్ష్యం గ్రామీణ ప్రాంతాలలో ఇంకా లింగ అసమానతలు ప్రాథమికోన్నత స్థాయిలో ప్రత్యేకంగా గమనించితే బాల బాలికల నమోదుకు, ఎలిమెంటరీ స్థాయిలో బాలికల నమోదు బాలురతో పోలిస్తే చాలా వ్యత్యాసం కనిపించింది. బడుగు వర్గాలలో గల బాలికలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడమే కేజీబీవీ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కొరకు భోజన సౌకర్యాలను కల్పిస్తూ ఎలిమెంటరీ స్థాయి వరకు విద్య నేర్పడానికి వసతి పాఠశాలలను ఏర్పాటు చేయడం. వ్యూహాలు. కస్తూర్బా పాఠశాలల పథకానికి కావలసిన అంశాలు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలలో ఆడపిల్లలు అధికంగా గల చోట్లలో కనీసం 50 మంది బాలికలతో వసతి పాఠశాలలను ఏర్పాటు చేయాలి. అర్హత గల బాలికలను బట్టి 50 కన్నా ఎక్కువ మందిని కూడా చేర్చుకోవచ్చు. అవసరమైన నమూనాలను గుర్తించి అటువంటి పాఠశాలలను జత చేయబడినవి, వాటి నుండి అవసరమగు భవన నిర్మాణ సౌకర్యాలను కల్పించడము, కావలసిన బోధనాభ్యాస సామాగ్రిని, పరికరాలను సిద్ధం చేసుకోవటం, అందుబాటులోకి తెచ్చుకోవటం, అవసరమగు బోధనా మద్దతును తగిన విధానాలతో ఏర్పర్చి మూల్యాంకనం, పర్యవేక్షణను వినియోగించుకోవటం, వసతి పాఠశాలలకు బాలికలు వచ్చే విధంగా చేయటంతో పాటు వారి కుటుంబాలకు తగిన విధమైన ప్రేరణతో బాలికలను పంపించడానికి సిద్ధం చేయడం. ఈ పథకంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాల ప్రాధాన్యతను అనుసరించి 75% వరకు నమోదు చేసుకోవాలి. మిగతా 25% కేటాయింపును దారిద్ర రేఖకు దిగువగల కుటుంబాల బాలికలకు అవకాశం ఇవ్వాలి. ఎక్కడ అవకాశముంటే అక్కడ లాభాపేక్ష లేని సంఘాలను, పేరుగాంచిన స్వచ్ఛంద సేవా సంస్థలను ఈ పాఠశాలలను నడపడానికి కలుపుకోవాలి. ప్రైవేట్ సమూహాలు కూడా ఈ పాఠశాలలను దత్తత తీసుకోవచ్చును. ప్రత్యేక మార్గదర్శక సూత్రాలను వెల్లడించాలి. ఎలిమెంటరీ స్థాయి జాతీయ బాలికల విద్యా కార్యక్రమం. బాల బాలికల మధ్య లింగ వివక్షత నమోదు నిలకడలో వ్యత్యాసాన్ని తగ్గించి బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని 23 జిల్లాలలోని విద్యా విషయకంగా వెనుకబడిన మండలాల్లో మహిళా అక్షరాస్యత శాతం 45.13 కంటే తక్కువగా మరియు స్త్రీ పురుష అక్షరాస్యత మధ్య వ్యత్యాసం 21.59% కంటే ఎక్కువగా ఉన్న 5765 మోడల్ క్లస్టర్స్ పాఠశాలలో అమలు జరుగుతున్నది. ఇందులో భాగంగా పాఠశాలల్లో బాలికల కొరకు స్నేహపూరిత వాతావరణం కల్పించడం, వృత్తి విద్య నైపుణ్యాలను కల్పించడం, నాణ్యమైన జీవనాన్ని గడిపేందుకు కావలసిన జీవన నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది. బేటీ బచావ్ బేటీ పడావ్, కూతురు కుమారుడు ఇద్దరిని సమానంగా గౌరవించాలనేది మన నినాదం కావాలి. ఇక నుంచి బాలిక పుడితే మనం పండగ జరుపుకోవాలి. కూతురు పుట్టగానే 5 మొక్కలు నాటి సంబరం చేసుకోవాలి. కూతురు పుట్టినందుకు మనం గర్వపడాలి. తను దత్తత తీసుకున్న జైపూర్ గ్రామస్తులందరినీ ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ గారు ఈ విధంగా తెలిపారు. బేటీ బచావ్ బేటీ పడావ్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2015 జనవరి 22 హర్యానాలోని పానీపట్ లో ప్రారంభించారు. సమాజంలో తగ్గుతున్న బాలికల సంఖ్య, మహిళా సాధికారతకు సంబంధించి జీవిత చక్రంలో వస్తున్న మార్పులను పథకం పరిష్కరిస్తుంది. ఈ విభాగాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలు సమన్వయంతో నిర్వహిస్తాయి. తొలి విడతలో దేశవ్యాప్తంగా తక్కువ బాలికల సంఖ్య ఉన్న 100 జిల్లాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శిక్షణ చైతన్యం కల్పించడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఉద్దేశంతో సమాజంలో కూతురుపై ఉన్న అభిప్రాయాన్ని చెరిపేసి బాలికపై నిర్మాణాత్మక మార్పు తీసుకురావాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శుభ పరిణామం. ప్రపంచంలోనే అత్యధికంగా విద్యార్థుల జనాభా కలిగిన దేశం భారత్. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ 2015 నుండి 2016 గణాంకాల ప్రకారం పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు అన్నిట్లో కలిపి విద్యార్థుల సంఖ్య 300 మిలియన్లు. ఇందులో బాలికల సంఖ్య 48% నమోదైంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 1950 నుండి 1951 ఈ సంఖ్య కేవలం 25%. తర్వాత 40 ఏళ్లలో ఈ సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ 1990-91 నాటికి 39% చేరింది. తదుపరి శతాబ్దం 2000-2001 42% నమోదైంది. అదే సమయంలో కేవలం పాఠశాలల్లో బాలికల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా సత్ఫలితాలను ఇచ్చాయి. 2001 ఉన్న బాలికల సంఖ్య 2015-16 నాటికి 46% చేరుకుంది. సామాజిక ప్రాధాన్యం తక్కువ. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్ లో పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ఉన్నత విద్యలో బాలికలు ముందు ఉంటున్నప్పటికీ సామాజికంగా గౌరవం పొందే విషయంలో కొంత వెనుకబాటుతనం కనిపిస్తోంది. అమెరికాలో ఉన్నత విద్య చదివే మహిళల సంఖ్య 55% ఉండగా అదే చైనా, యూరోపియన్ దేశాల్లో 54% ఉంది. అయితే ఇదే సమయంలో ఆయా దేశాల్లో సామాజికంగా మహిళలకు లభించే ప్రాధాన్యం, గౌరవం పెరిగాయి. ఈ దేశాల్లో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారు. పీజీల్లో మహిళలే ఎక్కువ. పాఠశాలలో చేరిన బాలికల్లో అధిక శాతం మంది చదువుకు స్వస్తి చెప్పకుండా ఉన్నత విద్య వరకు వెళ్తుండటం శుభ పరిణామం. ఈ విషయంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో బాలులతో సమానంగా బాలికలు ఉన్నారు. పీజీలో పురుషులతో పోల్చితే మహిళల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది. కొంతకాలంగా పీజీ ఆర్ట్స్ కోర్సుల్లో మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే సైన్స్ కామర్స్ విభాగాల్లో మాత్రం నామమాత్రంగానే ఉంది. ఇంజనీరింగ్ లో బాలురు బాలికల నిష్పత్తి 3:1 ఉంది. నర్సింగ్, డెంటిస్ట్రీ, ఫిజియోథెరపీ వంటి సాంప్రదాయ వైద్య కోర్సుల్లో మాత్రం బాలికల సంఖ్య మెరుగ్గా ఉంది. బాలికా విద్యలో భారతదేశం ఇక నుంచి మంచి ఫలితాలను సాధించాలంటే బాలికా పాఠశాలను బలోపేతం చేయాలి. బాలికల పాఠశాలలు అవసరమైన స్థాయిలో లేవు. బాలికల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టడం తక్షణ అవసరం. మౌలిక వసతుల కల్పన, మహిళా ఉపాధ్యాయుల నియామకం, టాయిలెట్స్, సురక్షితమైన మంచినీరు, పాఠశాల చుట్టూ ప్రహారీ గోడలు, పర్యవేక్షణ అధికారులు, సేవలందించే సిబ్బంది, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, వైద్య సేవలు అందుబాటు, ఆత్మరక్షణ విద్యలు, నెలసరి అవసరాలకు తగిన శానిటరీ నాప్కిన్లు వంటి కనీస సౌకర్యాల కల్పనకు తగిన బడ్జెట్ కేటాయించడం చాలా ముఖ్యం. బాలికల ఎదుగుదలకు ప్రభుత్వం, వారి వారి కుటుంబాలు, సమాజం తోడ్పాటును అందించాలి. బాలికల చదువు ఆవశ్యకతపై విస్తృతమైన ప్రచారం ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థలు చేపట్టాలి. పురుషాధిపత్య భావజాలం, బాలికలు అబలలు అనే మూఢత్వాన్ని తొలగించేందుకు శాస్త్రీయమైన భావజాల ఆలోచనల ప్రచారం జరగాలి. బాల్య వివాహాలు, చిన్న వయసులోనే పిల్లల్ని కనడం వంటి పరిస్థితులు, పోషకాహార లేమి, రక్తహీనత వంటివి బాలికల ఎదుగుదలకు ఆటంకాలు అవుతున్నాయి. ఈ పరిస్థితులను మనం మార్చాలి. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో బాలికల విద్య గురించి. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గతవారం మేమడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరి అయిన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, ప్లగ్ ట్రేలలో విత్తనాలు ఎంత లోతులో నాటుకోవాలి? ఆప్షన్ ఏ 1/3 వంతు, ఆప్షన్ బి 1/4 వంతు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ బి 1/4 వంతు. గతవారం రెండో ప్రశ్న, ప్లగ్ ట్రేలలో పెంచిన నారుకు ఎంత వయసు వచ్చిన తరువాత ప్రధాన పొలంలో నాటాలి? ఆప్షన్ ఏ 30 రోజులు, ఆప్షన్ బి 21 రోజులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 21 రోజులు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు కట్ల సుమలత, సతీష్, భద్రాద్రి కొత్తగూడెం, కట్ల చందర్రావు, ప్రవీణ, రోషిక్, సర్వయ్య, ధానమ్మ, భద్రాద్రి కొత్తగూడెం, కట్ల నరసింహ, నాగమణి, గుణ, భద్రాద్రి కొత్తగూడెం, దారపల్లి విజయారాం, క్యాదరి నీలిమ, నిజామాబాద్, క్యాదరి వెంకటరామ్, సౌజన్య, బోయిన్పల్లి, క్యాదరి రాములు, విజయలక్ష్మి, నిజామాబాద్, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, భద్రాద్రి కొత్తగూడెం. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, వెంకన్న, పద్మ, ఎంవి పాలెం, ఎం పురుషోత్తం, రంగారెడ్డి, టోనీ ప్రసాద్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, యాసంగి వేరుశెనగలో 1 ఎకరాకు ఎంత విత్తనం కావాలి? ఆప్షన్ ఏ 70-75 కిలోలు, ఆప్షన్ బి 95-100 కిలోలు. ప్రశ్న మరొకసారి, యాసంగి వేరుశెనగలో 1 ఎకరాకు ఎంత విత్తనం కావాలి? ఆప్షన్ ఏ 70-75 కిలోలు, ఆప్షన్ బి 90-95 కిలోలు. ఈ వారం రెండో ప్రశ్న, యాసంగి వేరుశెనగలో గుత్తి రకాలలో వరుసల మధ్య ఎంత దూరం ఉండాలి? ఆప్షన్ ఏ 22.5 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 30 సెంటీమీటర్లు. ప్రశ్న మరొకసారి, యాసంగి వేరుశెనగలో గుత్తి రకాలలో వరుసల మధ్య ఎంత దూరం ఉండాలి? ఆప్షన్ ఏ 22.5 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 30 సెంటీమీటర్లు. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదాలు.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.